विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मः तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः. మనకందరికీ కూడా అతి పవిత్రమైనటువంటి శ్రద్ధాభక్తులు మన మనస్సుల్లో కలిగించేటటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో స్వయముగా దత్తస్వరూపుడే, స్వయముగా ఆ జగద్గురువే, స్వయముగా ఆ సద్గురువే ఈ కలియుగములో ప్రతిష్ఠితమై ఉన్నటువంటి తిరుపతిలో జరగబోయేటటువంటి అశ్వమేధ యజ్ఞమునకు ఆహ్వానముగా ఈ రథయాత్ర జరుగుతున్నది. అశ్వమేధ యజ్ఞము అనగానే రకరకాలైనటువంటి భావాలు మన మనస్సుల్లోకి ఉదయిస్తూ ఉంటాయి. ముఖ్యముగా ఏంటి అంటే, ఈ యజ్ఞములలో బలి జరుగుతుందా, ఏదైనా గుర్రం వదులుతామా, ఆ గుర్రము యొక్క బలి జరుగుతుందా, ఈ భ్రమలన్నీ తెలిగిపోవటానికి యజ్ఞము అంటేనే అహింస అన్నమాట మీకు గుర్తుండాలి. హింస జరిగేటటువంటి ఏ యజ్ఞము అయినా అదే దేవ సంస్కృతి యొక్క యజ్ఞము కాదు అని మీరందరూ గుర్తుంచుకోండి. ఏ యజ్ఞమైనా సరే, అది ఎంత గొప్ప వ్యక్తి చేసినా, ఎంత మహిమ గలవాడు చెప్పినా, అధ్వరము అంటాం మనం యజ్ఞము అంటే, అధ్వరము అంటే హింస లేనిది అని అర్థం. ఈ హింస లేని దాంట్లో ఈ హింస అనేటటువంటి మాట మధ్యకాలంలో అంధకార యుగములో భారతీయ సంస్కృతిని మర్చిపోయినటువంటి వ్యక్తుల ద్వారా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులలో ఇది జరుగుతోంది. ఏం జరుగుతోంది? యజ్ఞములో హింస ఉంటుంది అనేటటువంటి భ్రమ. మరి ఇంతకీ ఈ మేధ అంటే అర్థం ఏంటి? బలి అని కాదు అర్థము, మేధ అంటే ధారణ చేయుట, మనస్సులో ధారణ చేసుకోవటం. నువ్వు బీఏ డిగ్రీ చదివావనుకో, బీఏ యొక్క జ్ఞానము నీ మనస్సులో ఉంది. కెమిస్ట్రీ చదివావనుకో, నీ మేధలో కెమిస్ట్రీ ఉంది. డాక్టరీ విద్య నేర్చుకున్నావనుకో, నీ మేధలో నువ్వు డాక్టర్వి. అంటే ఏంటి మేధ అంటే, నీ మనస్సులో నువ్వు దేనిని ఆచరిస్తావో ఆ ఆచరణ మేధ. మూడు రకాలైనటువంటి మేధ యజ్ఞముల యొక్క పరిపూర్ణత అశ్వమేధ యజ్ఞముగా జరుగుతుంది. మొదటిది నరమేధ యజ్ఞము. మనమందరము నరమేధ యజ్ఞము చేసినటువంటి వాళ్లమే. ఇంకేతంటే నరమేధము అంటే క్రమశిక్షణ కలిగినటువంటి మానవ జీవితం. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి తెలియకుండానే ఈ క్రమశిక్షణ అలవాటవుతుంది. పొద్దున్నే లేస్తాం, పళ్ళు తోముకుంటాం, స్నానం చేస్తాం, స్కూల్కి వెళ్తాం, ఆఫీస్కి వెళ్తాం, తిరిగి వస్తాం, కలిసిమెలిసి జీవిస్తాం. ఇదంతా కూడా నరమేధ యజ్ఞము యొక్క మేధస్సు మనలో తెలియకుండానే సమాజంలో మనకి నేర్పబడుతోంది. నరమేధము తర్వాత చేయవలసినటువంటి యజ్ఞము సర్వమేధము. సర్వమేధము అంటే ఏంటి అర్థం? ఈ విధంగా క్రమశిక్షణతో నేర్చుకున్నటువంటి వ్యక్తిగత జీవితము కుటుంబానికి కాని సమాజానికి గాని అర్పించుట. అది కూడా మనం చేస్తూనే ఉన్నాంగా సర్వమేధము. మన యొక్క జ్ఞానాన్ని అందరము కలిసి ఉపయోగిస్తాం, కుటుంబం యొక్క శ్రేయస్సుకు కాని సమాజం యొక్క శ్రేయస్సుకు కాని. ఇదేంటి సర్వమేధ యజ్ఞము? అంతేత సర్వమేధ యజ్ఞము కూడా మనము చేసుకున్నాము. కుటుంబం ఉన్నటువంటి వ్యక్తులు, సమాజంలో జీవిస్తున్నటువంటి వ్యక్తులు అందరూ కూడా సర్వమేధ యజ్ఞ దీక్షితులే. దీని తర్వాత చేయవలసినటువంటి ఒక యజ్ఞము ఉన్నది, గోమేధ యజ్ఞము. గోమేధము అంటే సూర్యుడి యొక్క కిరణాలు, లేక మన వాక్కులు. వాచామే విశ్వ భేషజం, నా యొక్క మాట ఈ విశ్వానికి మందులాగా పనిచేయాలి అనేటటువంటి దీక్ష గోమేధ యజ్ఞము. మహాత్ములందరి వాక్కు కూడా భేషజమేగా. మనకేదో కష్టం ఉంటుంది, గురువు దగ్గరికి వెళ్తాం, తగ్గుతుందిలే అంటాడు, మన బాధ పోతుంది. పిల్లలు లేరు, పిల్లలు కలుగుతుంది అంటారు, బాధ తొలగిపోతుంది. అలాగా ఈ గోమేధ యజ్ఞము అంటే ఏమిటనమాట, గురువుల యొక్క జీవితానికి అనుగుణ్యంగా జీవించేటటువంటి ప్రకృతి గోమేధ యజ్ఞము. అది కూడా ఖచ్చితంగా ఈనాడు ఉన్నటువంటి భారతీయ జీవిత విధానంలో ఈ గురువుల పాత్ర మనకి చాలా స్పష్టంగానే తెలుస్తుంది కదా. ఒక సివివి కాని, ఒక బ్లావిట్స్కి కాని, రామకృష్ణ పరమహంస కాని, శారదామాత కాని, అరవిందో కాని, మదర్ కాని, శ్రీరామ శర్మ ఆచార్య కాని, మాతా భగవతీదేవి శర్మ కాని, వీళ్ళందరూ ఏంటి, వాచామే విశ్వభేషజం, వారి వాక్కులే ప్రపంచానికి శాంతి మందులా పనిచేస్తాయి. మనము వారి శిష్యులుగా మన వాక్కులు కూడా అలా మారాలి. దానికోసమే కదా ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం, సాధనలన్నీ చేస్తున్నాం. రకరకాలైనటువంటి సాధనలు, రకరకాలైనటువంటి ధార్మిక సంస్థలలో చేసేటటువంటి ప్రతి కార్యక్రమము కూడా గోమేధ యజ్ఞమే. ఇంచేత గోమేధ యజ్ఞము, గోమేధము అంటే అర్థం ఏమిటి, వాక్కు ప్రపంచానికి శాంతి, ఉపశాంతి కలగజేసేటటువంటి మేధ. దీనికి ప్రతీకగా ఒక అద్భుతమైనటువంటి మేధా యజ్ఞాన్ని వ్యక్తిగతంగా ఇళ్లలో, సామూహికంగా దేవాలయాలలో ఈ అశ్వమేధ యజ్ఞంలో పాల్గొనేటటువంటి వాళ్ళని చేయమని కోరుతున్నాము. ఈ గోమేధ యజ్ఞం ఏమిటి అంటే గాయత్రి మంత్ర జపం. గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రము లేదు అని మనకందరికీ తెలుసు. ఆ మంత్ర జపము వల్ల ఏర్పడినటువంటి శక్తిని, గోశక్తిని, వాక్శక్తిని, మంత్రశక్తిని అశ్వమేధ యజ్ఞంలో ఆహుతులుగా వేసి దాన్ని ప్రపంచం అంతటికీ కూడా అందిస్తాము. మరి అశ్వమేధ యజ్ఞము, గోమేధ యజ్ఞం అంటే అర్థమైంది కదా, మనం గాయత్రి మంత్ర జపం చేస్తాం. నరమేధం అంటే ఏంటి, మన జీవితాన్ని క్రమశిక్షణలో ఉంచుకుంటాం. కానీ మన జీవితాలు ఎంత క్రమశిక్షణలో ఉన్నాయన్నది కూడా మనం ఆలోచించుకుంటూ ఉండాలి. ఓ టైం టేబుల్ వేసుకుని దాని ప్రకారం జీవించాలి అంటే జీవించలేము. కావాలంటే వేసి చూడండి మీరు ఒక టైం టేబుల్, ఖచ్చితంగా అది తప్పని చేస్తారు. అంటే క్రమశిక్షణ లేదు, నరమేధ కరెక్ట్ గా జరగలేదు. కానీ పర్వాలేదు, జరిగినా జరగకపోయినా మేధా యజ్ఞము అంటే అర్థమైంది కదా, క్రమశిక్షణతో జీవించుట. సర్వమేధము క్రమశిక్షణ కలిగినటువంటి అనేక మంది కలిసి జీవించుట. అంచేత మానవ సమాజం అంతా కూడా ఒక క్రమశిక్షణే కదా. కీప్ టు లెఫ్ట్, ఎడం వైపే నడవండి, ఇవంతా కూడా సమాజానికి తగినటువంటి క్రమశిక్షణ. ఇది సర్వమేధము అంటే. మూడవది ఏం చెప్పాను నేను, గోమేధము. గోమేధము అంటే ఏంటి, గురువులు చెప్పినటువంటి మాటలను దానికి అనుగుణ్యంగా మన జీవితాన్ని మలుచుకుంటూ సూర్యకిరణ విజ్ఞానాన్ని కూడా తెలుసుకునుట. దానికే ఈ గాయత్రి మంత్రం యొక్క అధిదేవత వాక్శక్తి యొక్క సరస్వతే కాకుండా సూర్యభగవానుడు కూడా, సూర్యనారాయణుడు కూడా, ఆ సూర్యుడి యొక్క శక్తి కూడా. లో మనము వాక్కును ఉపయోగించుకోవటమే కాకుండా సూర్యకిరణాలను కూడా ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. కానీ ఇదంతా నేర్చుకోవటం ఏం చెయ్యాలి అని మీరేం కంగారు పడక్కర్లేదు. గాయత్రి మంత్ర జపాన్ని ఇవాళ నుంచి పూర్తి జపం చేసుకుంటూ అశ్వమేధ యజ్ఞంలో మీరు ఎంత జపం చేశారో దానికి అనుసారము యజ్ఞంలో పాల్గొనవచ్చు. మరి జపం చేయని వాళ్లు పాల్గొనవచ్చా పాల్గొనకూడదా, వాళ్లు కూడా పాల్గొనవచ్చు. చదువుకునేవాడు లైట్ వేసుకుంటే చదువుకోని వాడికి కూడా లైట్ వెళ్తుంది. అంతేత నేను చదువుకున్నాను కనుక నాకు మాత్రమే లైట్ వెలుగుతుంది, పక్కవాడికి లైట్ వెలగకూడదు అన్ను అనుకున్నా లాభం లేదు. అంతేత ఈ భావన చాలా జాగ్రత్తగా అర్థము చేసుకుంటూ క్రమశిక్షణతో నరమేధము, సామూహిక క్రమశిక్షణతో సర్వమేధము, వాక్శక్తిని సూర్యకిరణాలను గాయత్రి మంత్ర జపముతో నేర్చుకున్నటువంటి సమూహము అశ్వమేధ యజ్ఞానికి తయారైనది. దీంట్లో ఎవరైనా కూడా జాతి మత కుల లింగ వయోభేదాలు లేకుండా పాల్గొనవచ్చు. ఇంచేత క్రమశిక్షణతో జీవించటం, సామూహిక క్రమశిక్షణ కలిగి ఉండటం, వాక్శక్తిని సూర్యకిరణాలను ఉపయోగించుకోవటానికి ప్రతి ఒక్కడికి అర్హత ఉన్నది. ఇది అంతా కలిపి వచ్చేటటువంటి శక్తిని అశ్వము అంటాం మనం. క్రమశిక్షణ, సామూహిక క్రమశిక్షణ, వాక్శక్తి, సూర్యకిరణాల యొక్క శక్తి, ఈ మొత్తమే కదా మనకి బలం. వ్యక్తికి బలం ఎప్పుడు వస్తుంది? క్రమశిక్షణ పూరితమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటే. సామూహికమైనటువంటి అద్భుతమైనటువంటి క్రమశిక్షణ ఉంటే మిలిటరీ అంటాం దాన్ని. మిలిటరీ అంటే అంతే కదా, సామూహికమైనటువంటి ఒకే మాట మీద నడిచేటటువంటి క్రమశిక్షణ, అది అద్భుతమైనటువంటి సర్వమేధము. బలమే కదా అది. ఇంకా వాక్శక్తి, సూర్యకిరణాల శక్తి, దాని గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు. ఒక్కొక్క మనిషి యొక్క వాక్కు ఒక్కొక్కసారి జీవితాన్ని మార్చివేస్తూ ఉంటుంది. అసలు సూర్యకిరణాలు అందరి జీవితాల్ని మార్చివేస్తోంది, అందరికీ బలం ఇస్తోంది. అంచేత ఈ విధంగా నరమేధ, సర్వమేధ, గోమేధ యజ్ఞాలను చేసుకుంటూ వచ్చినటువంటి బలముతో చేసేటటువంటి యజ్ఞము అశ్వమేధము. అంచేత ఈ అశ్వమేధములో మరి ఏం చేయాలి? ఈ విధంగా వచ్చినటువంటి శక్తిని క్రమశిక్షణ, సామూహిక క్రమశిక్షణ, వాక్శక్తి, సూర్యకిరణాలతో వచ్చినటువంటి శక్తిని ఐదు రకాలైనటువంటి లక్ష్య సాధన కొరకు ఉపయోగిస్తాం మేము అని చెప్పేటటువంటి విధానము అశ్వమేధము. ఏమిటా విధానము? ఒకే శక్తి ప్రపంచంలో ఉంది. ఏమిటా ఒకే శక్తి అంటే సూర్యుని యొక్క శక్తి. మనకి కంటికి కనిపించేది, అందరూ అనుభవించగలిగేది గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అనే స్తోత్రములో మనము ప్రార్థన చేసేది ఈ సూర్యుణ్ణే. తూర్పును ఉదయించేటటువంటి సూర్యుడు బ్రహ్మ, మధ్యాహ్నము ఉదయించేటటువంటి, మధ్యాహ్నము నడినెత్తి మీద ఉన్నటువంటి సూర్యుడు విష్ణువు, సాయంత్రం అస్తమిస్తున్నటువంటి సూర్యుడు లయకారుడైనటువంటి శివుడు. ఈ గురుస్తోత్రము, ఈ అంధకారాన్ని పోగొట్టేటటువంటి గురుస్తోత్రం చాలా మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఉంటే ఇదే మనకి శక్తి, ఒకే శక్తి. దానికి మీరు పేరు ఏదైనా పెట్టుకోండి, భావన మాత్రం అర్థం చేసుకోండి. ప్రతి వ్యక్తిలోనూ సృష్టించగలిగేటటువంటి శక్తి ఉంది, పాలించగలిగేటటువంటి శక్తి ఉంది, లయము చేసేటటువంటి శక్తి ఉంది. ఈ మూడింటి కలయికే సూర్యుడి యొక్క శక్తి. అదే రాబోయే రోజులలో మానవ జాతి ఉపయోగించుకుంటూ ఒకే ఒక శక్తిని అర్థము చేసుకుంటుంది. ఈ అర్థము చేసుకున్నటువంటి శక్తిని, సూర్యకిరణ విజ్ఞానాన్ని మనం ఎక్కడ ఉపయోగించుకోవాలి? ఒకే ధర్మము. ఏమిటా ఒకే ధర్మము? మన శరీరాలే. ఏ శక్తినైనా నీ శరీరం ఉపయోగించుకోలేకపోతే ఆ శక్తి వేస్తే కదా. ఎలక్ట్రిసిటీ చాలా అద్భుతమైనటువంటి శక్తి, కానీ కర్రపుల్లకి అది వేస్ట్. కర్రపుల్ల నుంచి ఆ శక్తి వెళ్లదు కనుక అంత అద్భుతమైనటువంటి శక్తి ఎలక్ట్రిసిటీ కూడా కర్రపుల్లకి వేస్ట్. అంతేత ఏ ధర్మం మనకు కావాలి? సృష్టినంతా శాసిస్తున్నటువంటి ఆ ఒకే ఒక శక్తి అయినటువంటి సూర్యుడి యొక్క శక్తిని తన శరీరంలో ఉపయోగించుకునేటటువంటి ధర్మం నేర్చుకోవాలి మనం. ఆ ధర్మం ఎవరికి కావాలి? అన్ని మానవ శరీరాలకి ఒకటే. వాడు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, ప్రశ్నే లేదు. అసలు వాడికి అసలు ధర్మం ఉందా లేదా కూడా మనకు అనవసరం. కానీ ఈ శరీరాలన్నీ కూడా సూర్యకిరణ ధర్మానికి లొంగే ఇంతవరకు ఎదిగాయి, రేపు భవిష్యత్తులో కూడా ఎదగబోతున్నాయి. దేహములే దేవాలయాలు అని చెప్పగలిగేటటువంటి ఏకైక ధర్మాన్ని మనం చెప్పాలి. ఇప్పుడున్న దేవాలయాలన్నీ కూడా అదే. ఏ ధర్మమైనా మనిషిలోని దేవత్వాన్ని ప్రస్ఫుటీకరిస్తే లాభం తప్ప, అయితే ధర్మం పేరిట ఏం జరుగుతుంది అంటే హింస జరుగుతుంది. అది జరగకుండా ఉండాలి అనేటటువంటి అశ్వమేధ యజ్ఞము. ఇంకా ఏం జరగాలి అశ్వమేధ యజ్ఞములో? ఒకే ఒక భాష మానవ జాతి నేర్చుకోవాలి. ఏమిటా భాష? మౌనము యొక్క భాష. మౌన శక్తిని మర్చిపోయాం మనం. తల్లి పిల్లవాడిని దండించి దండించి విసిగిపోయిన తర్వాత ఎలా లొంగదీస్తుంది వాణ్ణి? ఇంకా నేను నీతో మాట్లాడను, బెస్ట్ పవర్ అది. ఇంకేత ఆ మౌనం యొక్క భాష మనం అర్థం చేసుకోవాలి. ఆ మౌనం యొక్క భాష అర్థం అవ్వాలి అంటే మీకు ప్రేమతత్వం తెలియాలి. విసగదు ప్రేమ, తల్లి విసిగిపోదు ఎలాగో అలాగా, అంతే తప్ప నేను విసిగిపోయాను పో అందు. అంచేత ఈ మౌనము ప్రేమ యొక్క భాష మనం అర్థం చేసుకోవాలి. దీని తర్వాత ఇంకొకటి చాలా ముఖ్యమైనది రాబోయే రోజుల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒకే కరెన్సీ, ఒకే వినిమయ ద్రవ్యము, ఎక్స్చేంజ్ పవర్. డబ్బుకి రకరకాలైనటువంటి విలువలున్నాయి. ఇప్పుడు మనం ఒక రూపాయి ఇస్తే, ఒక డాలర్ ఉంటే డాలర్కి ఎన్ని రూపాయలు అవుతాయి? 40 రూపాయలు, 45 రూపాయలు, 50 రూపాయలు మారుతుంది కదా. అలా ఉండకుండా ఒకే కరెన్సీ ప్రపంచం అంతా ఉండాలి. ఎప్పుడు ఉంటుందది? మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ అవగాహన ఈ అశ్వమేధ యజ్ఞము మారుస్తుంది, తెస్తుంది పరిస్థితుల్ని ఒకే కరెన్సీకి మారుస్తుంది. ఎలా? అప్పుడే ఉద్యోగంలో జాయిన్ అయినటువంటి వ్యక్తికి, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తికి జీతంలో తేడా ఉంటుంది. ఒకే పని చేసినా అవునా, సీనియర్ అంట మనం. ఎందుకు మారింది అక్కడ? వాడు అదే పని చేసినా కొత్తగా చేరిన వాడు కంటే ఎక్కువ పని చేయగలుగుతాడు వాడు, అందుకేగా వాడి జీతం ఎక్కువ. ఈ వినిమయము, ఈ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అర్థం అవ్వాలి మనకి. ఒకే కరెన్సీ అనేటటువంటి సిస్టము ప్రపంచంలోకి రావాలి అంటే అది అర్థం అవ్వాలి. ఇప్పుడు ఏంటి తమాషా, రూపాయి వచ్చినా దాని ఎక్స్చేంజ్ రేట్ ఎంత అని చెప్తున్నావు? 10 పైసలు, 17 పైసలు, ఇంకా 3 పైసలు అని కొంతమంది చెప్తున్నావు. నాకు ఎకనామిక్స్ తెలియదు కనుక నేను దాన్ని చెప్పలేను, కానీ రూపాయి రూపాయి కాదుట అని మాత్రం నాకు అర్థమైంది. రూపాయి అంటే 10 పైసలు, 15 పైసలు అని అర్థమైంది నాకు. ఇది మీకు తెలియాలి అంటే ప్రాణశక్తే డబ్బుగా మారుతోంది అని తెలియాలి. ఋషులు ప్రాణశక్తికి ధనానికి తేడా లేదు అని చెప్పారు. దీన్ని మిల్లిమిల్లిగా ఈ అశ్వమేధ యజ్ఞ ప్రక్రియలో మీరు అర్థం చేసుకుంటారు. ఈ నాలుగు ఎక్కడ జరుగుతాయో, ఈ నాలుగు ఏదైతే లక్ష్యంగా కలిగినటువంటి పరిస్థితి ఉన్నదో, అప్పుడు ఎల్లలు లేనటువంటి, యుద్ధము లేనటువంటి విశ్వము సహజంగానే ఏర్పడుతుంది. అంచేత అశ్వమేధ యజ్ఞం అంటే అది ఒకే శక్తిని ఒకే ధర్మముగా మార్చుకుంటూ, ఒకే భాష ఒకే కరెన్సీని పెంపొందించుకుంటూ, ఎల్లలు లేనటువంటి, యుద్ధములు లేనటువంటి, ఒకే విశ్వాన్ని పొందటానికి చేసేటటువంటి అద్భుతమైనటువంటి, ఋషులు మనకు అందించినటువంటి ఒక వైజ్ఞానిక ఆధ్యాత్మిక ప్రయోగము. మీరందరూ కూడా దీనిలో పాల్గొంటారని ఆశిస్తూ, దాని లాభాలు పొందుతారని ఆశిస్తూ, స్వస్తి.
ఒకే శక్తి, ఒకే ధర్మం, ఒకే విశ్వం, ఒకే భాష, ఒకే కరెన్సీ, ఏకైక అఖండ గురు సత్తాకి, ఏకైక అఖండ గురు సత్తాకి, ఏకైక అఖండ గురు సత్తాకి, గాయత్రీ మాతాకి, మాస్టర్ సివీవీకి, మాతా బ్లావెట్టీకి, లాహిరి మహాశైలకు, పరమహంస యోగానందులకు, పండిత శ్రీరామ శర్మాచార్యజీకి, మాతా భగవతీదేవి శర్మాజీకి, శ్రీ అరవింద మహర్షికి, మాతా నిర్రాకి, శ్రీరామకృష్ణ పరమహంసకి, శ్రీ రామకృష్ణ పరమహంసకి, శ్రీ రామకృష్ణ పరమహంసకి, శారదామాతాకి, 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 సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి, భగవాన్ శ్రీ సత్యసాయికి, భగవాన్ శ్రీ సత్యసాయికి, భగవాన్ శ్రీ సత్యసాయికి, ప్రేమమూర్తి శ్రీ శ్రీరామకృష్ణ గురుదేవులకి, ప్రేమమూర్తి శ్రీ శ్రీరామకృష్ణ గురుదేవులకి, ప్రేమమూర్తి శ్రీ శ్రీరామకృష్ణ గురుదేవులకి, అశ్వమేధమంటే 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 తిరుపతి అశ్వమేధ యజ్ఞము, తిరుపతి అశ్వమేధ